దానికి కారణం ఒకటి ఉన్నది. బ్రహ్మగారు అప్పుడే గాఢంగా నిద్రపోయి ఆ నిద్రట్లోంచి అప్పుడే మెలకువ తెచ్చుకున్నాడు. మెలకువ తెచ్చుకున్నప్పుడు వచ్చే గాలిలో ఒక విచిత్రమైన వేడి ఉన్నదట. ఆ వేడి వల్ల వాడు పుట్టుకొచ్చాడు. ఎప్పుడైనా చూడండి, అప్పుడే నిద్రట్లోంచి లేచిన వాడి దగ్గరికి వెళ్ళండి, ఆ ముక్కుల్లోంచి వచ్చే గాలిలో ఒక దుర్వాసన వస్తుంది. నిద్రపోవడం వల్ల నోట్లో పాచి అది పుట్టి ఆ ముక్కులు అని అనగానే ఆ వాసన పీల్చడం చాలా కష్టం. అందుకే నిద్రపోయి లేచిన వాడి దగ్గరికి మాత్రం వెళ్ళడానికి కొంచెం జంకుతున్నాను, మళ్ళీ వాడి గాలి నా మీద పడి ఇంకో కొత్త హయగ్రీవుడు పుట్టుకొస్తాడేమోనని. అందుకే లేవగానే కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలని పెద్దలు చెప్పారు. మన పెద్దలు ఏం చెప్పినా అందులో ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది. నిద్రట్లోంచి లేచినప్పుడు మనుషుల దగ్గర ఒక రకమైన బద్ధకం ఉంటుంది, నోటి దగ్గర ఒక రకమైన దుర్వాసన ఉంటుంది, పైగా ఆ బద్ధకంలో మత్తులో లేచినప్పుడు వాడు ఏమంటాడో కూడా తెలియదు. ఒక్కొక్కటి నిద్రపోతున్నప్పుడు మనం ఫోన్ చేసామంటే వాడు ఆ నిద్ర మత్తులో ఏం చేసావని గురువుగారిని కూడా తిట్టచ్చు. ఎందుకు వచ్చింది? అందుకని గాఢంగా నిద్రపోయి అప్పుడే లేస్తున్నాడో లేదో తెలుసుకుని ఫోన్ చేయడం మంచిది. ఇప్పుడు ఆ ముక్కులోంచి వచ్చిన గాలి సముద్ర జలంలో కలిసి ఈ రాక్షసుడు పుట్టాడు. వాడు తామసగుణంతో పుట్టాడు. తామసగుణము అనగా ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం. తమో గుణ ప్రధానులు ఎలా ఉంటారో దేవీ భాగవతంలో చెప్పారు. ఎవడు తమో గుణ ప్రధానుడు, ఎవడు రజోగుణ ప్రధానుడు, ఎవడు సత్వగుణ ప్రధానుడు. తిట్టినా కొట్టినా కిక్కురు మరకుండా చిరునవ్వుతూ ఉంటారట. అత్యావశ్యక స్థితిలో మాత్రం పరాక్రమం ప్రదర్శిస్తారు. అప్పుడు మాత్రం శత్రువులు చీల్చి చెండాడతారు. అనవసరంగా కోపం తెచ్చుకోరు. వీళ్ళని సాత్వికులు అంటారు. సాత్వికుల్లో ప్రధానమూర్తి ధర్మరాజు అనమాట. ధర్మరాజును చూడండి, అంత తేలిగ్గా కోపం రాదు. వచ్చిందా అవతల వాడు ఎటువంటి వాడైనా చావవలసిందే. చీటికి మాటికి కోపం తెచ్చుకోకుండా అత్యావశ్యక స్థితిలో శత్రు వినాశనమునకు మాత్రమే కోపము తెచ్చుకోవడం సాత్వికుల లక్షణం. ఇంకా రజోగుణ ప్రధానులు, వీళ్ళు చిన్న మాట అంటే పడరు. సుంఠ అని వాడిని అన్నామా, ఇక వాడితో తంటాయే, నీ బతుకు పెంటే, వాడు సుంఠ అనగానే వెంటనే కత్తి తీసినరికి అవతల పారేస్తాడు. తిట్టిన వెంటనే కోపం తెచ్చుకునేవాడు రజోగుణ ప్రధానుడు. సహజంగా అవతల వాళ్ళు కోపగిస్తే వీడు కోపగిస్తాడనమాట. తమోగుణ ప్రధానుడు ఎలా ఉండట, అసలు వాడిని ఏమనక్కర్లేదు, అన్నిటికీ తిడతాడు వాడు. ఏమండి అన్నం తిన్నారా, ఏ నేను అన్నం తిన్నానా లేక సున్నం తిన్నానా అంటాడు. పోన్లండి తినద్దులండి అంటే, అంటే నన్ను తినద్దన్నావా అంటాడు. అయ్యగారు రమ్మంటారా, ఏం రమ్మంటేనే వస్తావా అంటాడు. పోని రావద్దంటారా, ఏ రావద్దంటే మానేస్తావా అంటాడు. ఇంక వీడికి మీ చాలా తంటం, వాడితో ఏం మాట్లాడినా దిబ్బంది. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అన్నాడు. అంటే ఈ క్షణంలో కోపం, ఆ క్షణంలో సంతోషం, మళ్ళీ అంతలోనే కోపం, మళ్ళీ అంతలోనే సంతోషం. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. వాడితో కాపురం చేయటం అంటే చాలా కష్టం, వాడితో స్నేహం అంటే చాలా కష్టం. వీళ్ళని తమోగుణ ప్రధానులు అంటారు. వీళ్ళని దగ్గర పావులాగా వెలగాలట. అంటే వాడు పాము, మనం పాము దగ్గర విషసర్పం దగ్గర ఉన్నటువంటి మామూలు మనుషుల్లో ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు కదా. మరి ఈ క్షణం ఆనందం కలిగిందంటే ఇంత లడ్డూ పట్టుకొచ్చి పెద్ద లడ్డు అండి, తిరుపతి లడ్డు అండి, తినండి అని చేతిలో పెడతాడు. ఫోన్లో ఆయన ఇచ్చాడు కదా అని తిన్నాక కాసేపట్లో కోపం వస్తే ఎత్తి మీద తోటి కొట్టి ఇందాక తిన్న లడ్డు కక్కండి అంటాడు. ఎక్కడ కక్కుతాం, అప్పటికే లోపల తుక్కు తుక్కు అయిపోయింది. ఇంకా కక్కమంటే ఏం కక్కుతాడు వీడు. ఇలా అనుక్షణము కోపగించేటటువంటి వాడు, ఏ క్షణంలో ఎలా మాట్లాడుతాడో తెలియనటువంటి వాడు తమోగుణ ప్రధానుడు. ఇప్పుడు ఈ హయగ్రీవుడు అటువంటి తామసగుణ ప్రధానుడు. వాడికి రాక్షసులంతా అండగా నిలబడ్డారట. మాకు కొత్తవాడు దొరికాడు అనుకుని రాక్షసులంతా వాడిని ఒక గొప్ప కూటమి కింద ఏర్పాటు చేసి పెద్ద కూటమి అనమాట. ఆ కూటమికి వాడిని నాయకుడిగా అనుకున్నారు. ఈ పెద్ద కూటమికి నాయకుడు అయిన వెంటనే వీడికి ఏమనిపించింది, ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో పెట్టుకోవాలనిపించింది. ప్రపంచమంతా గుప్పిట్లో పెట్టుకోవాలంటే తనకున్న శక్తి సరిపోలేదు. అందుకని వాడు దేవతలందరినీ జయించాలి, ప్రపంచమంతా నా వశం అవ్వాలి, అవ్వాలంటే శక్తులు కావాలి, శక్తులు కావాలంటే ఏం చెయ్యాలి అని రాక్షస గురువు శుక్రాచార్యుని అడిగాడు. శుక్రుడు అమ్మవారి కోసం తపస్సు చెయ్యి, అమ్మవారికి ఒక బీజం ఉన్నది, ఆ బీజం భక్తితో నువ్వు జపం చేస్తే నీకు అమ్మ ప్రత్యక్షమవుతుంది, అనేక శక్తులు పొందొచ్చు. శక్తులే కాదు, అసలు మరణం లేని జీవితం కూడా పొందొచ్చు. ఆ బీజమునకు కామరాజ బీజము అని పేరు, క్లీం అనే బీజం అది. ఈ బీజం గురువుల దగ్గర ఉపదేశం పొంది భక్తితో జపం చేస్తే అమ్మ ప్రసన్నురాలై ప్రత్యక్షమవుతుంది, నువ్వు ఏమడిగితే అది ఇస్తుంది, మరణం లేని వరం కోరుకో నువ్వు అమ్మ ద్వారా. ఒకవేళ మరణం లేని వరం ఇవ్వనంటే అప్పుడు నువ్వు అంత తేలికగా చావు లేని వరం కోరుకో, తద్వారా మహాపరాక్రమవంతుడు అవుతావు, రాక్షసులకి నాయకుడి అవుతావు, ప్రపంచమంతా గుప్పెట్లో పెట్టుకుంటావు అని శుక్రుడు సెలవిచ్చాడు. దాంతో ఈ హయగ్రీవుడు శుక్రాచార్యుడి దగ్గర ఈ క్లీం అనే బీజాన్ని ఉపదేశంగా పొంది తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పటికింకా భూమి మీదకి రాలేదు, సముద్రంలో ఉంది, సముద్రంలో కలిసిపోయి ఇంకా ఒక స్థితిలో లేదట. అందుకని నీళ్లల్లో కూర్చుని తపస్సు చేశాడు. వాడు మహాతపస్సు చేశాడు, నిజంగా వాడు మొండాడు. 100 సంవత్సరముల కాలం క్లీం 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 అని జపం చేశాడు. ఈ 100 సంవత్సరాలు వాడి కళ్ళ ముందు సముద్రంలో కొన్ని ప్రాణులు కొట్టుకొచ్చినా వాటిని తినలేదు, ఆహారం విడిచిపెట్టాడు. నిరాహారుడై మౌనముగా తపస్సు చేశాడు, బీజాక్షర జపం చేశాడు. 100 ఏళ్ళు పూర్తయింది. ఆ మహాతపస్సుకి ఆ బీజ జపమునకు సంతోషించి జగన్మాత ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నదట, నీలోత్పల దళ శ్యామ, వీడికి కనబడేటప్పుడు నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. సింహవాహనం మీద నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. చూసారా, ఇందాక దేవతలకేమో అగ్నివర్ణంలో దర్శనమిచ్చింది, కానీ వీడికి మాత్రం నల్ల కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. ఎందుకంటే వీడి కోరికలో తేడా, వీడి మనస్సులో తేడా ఉన్నది కనుక మన మనస్సుని బట్టి అమ్మ దర్శనమిస్తుంది. అందుకే వాడికి నల్లని కలువు పువ్వు రంగులో దర్శనమిచ్చింది. వాడు భక్తితో అమ్మని ధ్యానం చేశాడు. వరం వృణీష్వ భద్రంతే, నీకేం వరం కావాలో వరం ఇస్తాను కోరుకో, నీకు శుభం కలుగుగాక అన్నది అమ్మ. వాడు చాలా తెలివైన వాడు కదా, అందుకని చావు లేని వరం ప్రసాదించమ్మ అన్నట్ట. నాకు మరణం ఉండకూడదు, నాకు చావు ఉండకూడదు, అలాంటి వరం ప్రసాదించు అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు, ధ్రువో జన్మ మృతస్య చ. నాయన, పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చచ్చి తీరాలి, చచ్చాక మళ్ళీ పుట్టాలి. పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక చక్రం. ఈ చక్రం నుంచి బయటపడడం జీవుల వల్ల కాదు. ఈ పంచభూతములలో ఎక్కడ పుట్టినా వాడు మరణించవలసిందే. పంచభూతాలంటే అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి. ఈ 5 స్థలములలో ఎక్కడ పుట్టినా వాడు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరవలసిందే. అందుకే మనకి మర్త్యులు అని పేరు. మృత్యు అస్తి ఇది మర్త్యః, మనకి మరణం ఉన్నది గనక మన శరీరం మార్పులకి గురవుతోంది గనక మన శరీరమునకు మర్త్య శరీరం అని పేరు. ఈ పంచభూతాల్లో మీరు ఎక్కడ పుట్టండి, వాయువులో పుట్టండి, నీళ్లల్లో పుట్టండి, ఆకాశంలో పుట్టండి, అగ్నిలో పుట్టండి, భూమి మీద పుట్టండి, చచ్చి తీరవలసిందే. చచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికో చోటకు వెళ్ళవలసిందే, పునర్జన్మ ఎత్తవలసిందే. ఈ పంచభూతాలకి అతీతమైన ఏ మణిద్వీపానికో వైకుంఠానికో కైలాసానికో పోతే మాత్రం మనకి పునర్జన్మ అంత తేలికగా రాదు. అందుకే జీవులకు మానవులు లేక మర్త్యులు అని పేరు. నాయనా, పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి మళ్ళీ పుట్టుక తప్పదు, కాబట్టి నీకు మృత్యువు లేని వరం ఇవ్వను. ఇంకేదైనా వరం కోరుకో. అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 100 ఏళ్ల తర్వాతైనా జీవికి మరణము తప్పదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే, అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, పుట్టినవాడికి మృత్యువు తప్పదు. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాతైనా ప్రాణిన పుట్టినవాడికి మృత్యు మరణము ధ్రువం తప్పదు. కాబట్టి మరణం తప్పదు, ఎప్పుడో ఒకప్పుడు, అది ఎప్పుడో చెప్పలేం. కానీ ప్రతి జీవికి బ్రహ్మదేవుడు నుదుట ఒక రాత రాస్తాడు, వీడు ఇంతకాలం బతకాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ ఉండాలి అని ఆయన రాస్తాడు. ఆ రాసిన రాతని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, నుదుట రాసిన రాతని బ్రహ్మే మార్చలేట. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టుం నశక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చుకోవడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి మరణము లేని వరం కరుణించడం కుదరదు, ఇంకేదైనా కోరుకో అంది. అప్పుడు వాడు బాగా ఆలోచించి, జగన్మాత, నేను గుర్రపుతలతో పుట్టాను, నాలాంటి గుర్రపుతల కలిగినవాడు మరెవడైనా ఈ లోకంలో ఉన్నాడా, హయగ్రీవుడు మరొకడున్నాడా అని అడిగాడు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వింది. వాడు ఎందుకు అడిగాడు తెలుసు కదా, అమ్మకి తెలియదా, ఆవిడికి తెలియకుండా ఏమైనా ఉంటుందా. అందుకని ఆవిడ చిరునవ్వు నవ్వుతూ ఏమన్నది, నాయన ప్రస్తుతానికి నీ వంటి హయగ్రీవుడు మరొకడు లేడు, నువ్వు ఒక్కడివే సమస్త లోకాల్లోనూ హయగ్రీవుడివి. అనగానే ప్రస్తుతానికి లేడంటే భవిష్యత్తులో కూడా పుట్టపోవచ్చు, హయగ్రీవుణ్ణి నేనొకణ్ణి. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది వాడికి, రేపు నేను పెళ్లి చేసుకున్నాననుకో, నాకు పుట్టే పిల్లలు కూడా హయగ్రీవులు అవుతారా అన్నాడు. లేదు నాయన, హయగ్రీవుడిగా పుట్టాలంటే అంత తేలిక కాదు, బ్రహ్మగారు ఏదో చిన్న కొంటి పని చేయటం వల్ల నువ్వు హయగ్రీవుడు అయి పుట్టావు. రేపు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా నీకు హయగ్రీవులు పుడతారనే గ్యారంటీ లేదు. మహానుభావులకి దుర్మార్గులు పుట్టరా, దుర్మార్గులకి మంచివాళ్ళు పుట్టరా, కాబట్టి నీకు హయగ్రీవులు పుట్టే అవకాశం లేదన్నదమ్మ. అంటే హయగ్రీవుణ్ణి నేను ఒక్కడే, నేను రేపు వివాహం చేసుకున్నా నాకు నాలాంటి వాళ్ళు పుట్టరు, కాబట్టి ఈ ప్రపంచంలో హయగ్రీవుడు మరొకడు ఉండే అవకాశం లేదు అని వాడు రూఢి చేసుకుని ఇప్పుడు అమ్మకేసి తిరిగాడు. అమ్మ, నాకెవరి చేతిలోనూ చావు లేకుండా వరమియ్యి. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల నాకు మరణం ఉండకూడదు, ఒక్క నాలాంటి హయగ్రీవుడి చేతిలో తప్ప, హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు చావు లేకుండా వరమియ్యి అన్నాడు వాడు. మరో హయగ్రీవుడు పుట్టడు అని అతని నమ్మకం. అందువల్ల హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణం లేకుండా వరమియ్యి అంటే తథాస్తు అన్నదమ్మ. నీకు అంత తేలికగా మృత్యువు రాదు, నువ్వు మంచి పనులు చేసావంటే, లోకశ్రేయస్సు కోసం పాటుపడ్డావంటే నిజంగానే నీకు చావు రాదు. కానీ నేను నీకు వరమిచ్చాను కాబట్టి అంత తేలికగా ఎవరి చేతిలోనూ చావు ఉండదు గనక రెచ్చిపోయి లోకములో ఉన్న ప్రజల్ని నాశనం చేసినా, ఋషులను పాడు చేసినా, గోవులను సంహరించినా, దేవతల సొమ్మును దిగమ్రింగినా, మానవులను పాడు చేసినా, మహాత్ముల జోలికి వెళ్ళినా నిన్ను ఈ వరం కాపాడదు. అప్పుడు ఒక హయగ్రీవుడు పుట్టుకొస్తాడు, నీ అంతం చూస్తాడు, కాబట్టి నువ్వు బుద్ధిగా ఉంటే నీకు మృత్యువు రాదు అని చెప్పి అమ్మ అప్పుడు అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ అమ్మవారే చెప్పింది దేవతలకి. ఇప్పుడు మీకు అర్థమైందా, ఆనాడు హయగ్రీవుడు నా ద్వారా ఈ వరం పొందాడు, ఈ వరం వాడికి నేనే ఇచ్చాను, అందుకే హయగ్రీవుణ్ణి మీరు ఇన్నేళ్ళు యుద్ధం చేసినా చంపలేకపోయారు. 1000 ఏళ్ళు మీరు హయగ్రీవుడితో ఈ విష్ణువు యొక్క నేతృత్వంలో యుద్ధం చేసి వాడిని చంపలేకపోవడానికి మూల కారణం, నేను ఒకప్పుడు వాడికి హయగ్రీవుని చేతిలో తప్ప మరొకరి చేతిలో మరణము లేకుండా వరం కరుణించడమే. ఇప్పుడు వాడిని చంపాలంటే దానికి ఒకటే మార్గం, విష్ణువు హయగ్రీవుడై లేవాలి. విష్ణువు హయగ్రీవుడైతేనే ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపుతాడు. అందుకే ఉన్న తల ముందు పోగొట్టాను విష్ణువుకి. దీనికి కూడా ఒక కారణం ఉన్నది, లేకపోలేదు కారణం. ఒకప్పుడు పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఒయ్యారంగా పడుకున్నాడు విష్ణువు, చాలా అందంగా ఉన్నట్టు. ఆయన లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తింది, ఒత్తుతూ ఒత్తుతూ ఒక్కసారి తన కంటిని కుడి చేతితో తుడుచుకున్నది. ఆవిడ కంటికి నల్లని కాటుకున్నది. పూర్వం ఆడవాళ్ళు కాటుగా నోటి పెట్టుకునేవారు, తిలకం ఒకటి కాటుకోటి పెట్టుకునేవారు, స్టిక్కులు పెట్టుకునేవారు కాదు, అవేవో బొట్టులు కూడా స్టిక్కులే. మనిషి జీవితమే దరిద్రం, స్టిక్ అయిపోతుంది. కానీ ఈ అమ్మవారు ఆ రోజుల్లో మంచి కాటుక పెట్టుకున్నది. ఆ కాటుకున్న కంటిని కుడి చేత్తో ఇలా అనుకున్నదట. అనుకోగా ఆ కాటుక చేతి గోరి కంటుకుంది, ఆ గోరుతో బొగ్గ మీద ఇలా అనుకున్నది, దాంతో ఆవిడ బొగ్గకి ఆ కంటి కాటుక అంటుకున్నది, దాంతో బొగ్గ మీద ఓ అందమైన మచ్చొచ్చి పడింది. బ్యూటీ స్పాట్ అంటారు దాన్ని. బొగ్గలకి పూర్వం చుక్క పెట్టుకునేవారు, దిష్టి చుక్క. ఈ దిష్టి చుక్క పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటో తెలిసిన, ఎవరైనా ఆ వ్యక్తిని చూడగానే అందంగా ఉన్నావు అని 2 సార్లు అన్నారంటే 3వ సారి ఆ పిల్లకి ఏదో రావచ్చు. ఒకప్పుడు ఓ పౌరాణికుడికి నల్లగా ఇంత ఒత్తైన జుట్టు ఉండేది, వచ్చిన వాడల్లా ఎంత జుట్టో అన్నారు, ఆయన జుట్టు ఊడిపోయింది. దీనికే దిష్టి అని పేరు. అందుకే ఈ బాధపడలేక ఉన్న జుట్టు అంత రోజు గుండు చేయించుకుంటాడు ఒక ఆయన ఎదురుగుండా కూర్చొని. గుండు చేయించుకుంటే అసలు జుట్టు ఉందో లేదో అడిగి తెలియదు కనుక, అది బట్టతలో గుండో తెలియదు కనుక. ఈ తెలివితేటలు కూడా కొందరు నేర్చిన కారణం ఇదన్నమాట. ఇక ఉన్న నాలుగు వెంట్రుకలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొగ్గు రంగు వేస్తే ఆ బొగ్గు రంగు వల్ల కూడా అది జుట్టు కింద కనబడి కొంతమంది బాధపడుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే, పదిసార్లు అవతల వాడికి అది ఉంది ఇది ఉంది అని కొంతమంది అన్నారంటే ఆ దోషం వాడికి తగిలి వాడికి లేనిపోని ఇబ్బంది వస్తుంది. దీనికి ఏమని పేరు? సంస్కృతంలో దృష్టి దోషం, తెలుగులో దిష్టి. ఈ దిష్టి పోవడానికి పూర్వం ఆడవాళ్ళకి ఎడం వేపున కానీ కుడి వేపున కానీ ఒక చిన్న చుక్క పెట్టేవారు. ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళలో ఓ దిష్టి చుక్కను పెడతారు. చక్కగా పెళ్లి కూతుర్ని అలంకరించాక ఓ చుక్క పెడితే వచ్చిన వాడు చుక్క మీద దృష్టి పెడతాడు, ఈ చక్కని చుక్క మీద దృష్టి పెట్టాడు. దాంతో ఈవిడికి దిష్టి దోషం ఉండదన్నమాట. ఈ చుక్క పెడితే ఒక లాభం ఏమిటంటే, ఇలాంటి సౌందర్యమును చూచి ఎవడైనా దిష్టి కొడితే ఆ దృష్టి దోషం తగలదట. ఇప్పుడు లక్ష్మీదేవికి ఈ కాటుక ఒక మచ్చ కింద పడింది, ఓ దిష్టి చుక్కలా పడింది. అది చూశాడు శ్రీహరి, సంతోషంతో ఓ నవ్వు నవ్వాడు. ఆహా, ఎర్రగా బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి బొగ్గకు ఒక చుక్క అంటుకుంది, ఆ చుక్క ఎంత బాగుందో అని బాగుందని నవ్వాడు ఆయన. నిజానికి ఆయనేమి వెకిలిగా నవ్వలేదు, అపహాస్యం చేయడానికి నవ్వలేదు, సంతోషంతో నవ్వాడు. కానీ లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది, ఎందుకు ఈయన నవ్వుతున్నాడు నన్ను చూసి? ఈ మగవాళ్ళని నమ్మకూడదు. నరవరు లోయమ్మ నూతన ప్రియులు కదే, ఈ మగవాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. చాలా కాలమై పెళ్లి చేసుకున్న కారణం చేత నా మీద వ్యామోహం తగ్గి మరొక స్త్రీ మీద ఏమైనా వ్యామోహం కలిగిందా, లేక నా అందంలో తేడా వచ్చిందా, ఎందుకు నవ్వాడు ఈయన అని చిన్న అనుమానపు చర్చ మనస్సులో మొదలుపెట్టింది. క్రమక్రమంగా అనుమానం పెనుభూతమైపోయింది. నిజానికి అమ్మవారికి ఎప్పుడైనా అనుమానం వస్తుందా? రాదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడకి కూడా రజోగుణం ప్రబలింది. అనుమానం పెరగ్గా పెరగ్గా ఏమనుకుందిట, సందేహం లేదు, ఈయన మరొక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, ఆ స్త్రీ సౌందర్యం ఈయనను ఆకట్టుకున్నది, నా సౌందర్యం ఈయనకి అసహ్యం కలిగించింది, అందుకే నన్ను చూచి ఈయన అసహ్యించుకుని వెకిలిగా నవ్వాడు. ఇలాంటి మొగుడు ఉంటేనేం, లేకపోతేనేం, అసలు భర్త లేకపోయినా పర్వాలేదు కానీ సవతిపోరు ప్రమాదం, సవతిపోరు కంటే భర్త పోవడమే మంచిది అనుకుని ఏమరిపోటున నిద్రపోతున్నప్పుడు ఈయన శిరస్సు తెగి ఎవరికీ కనపడకుండా పోగాక అని చెప్పించేసింది లక్ష్మి. ఆనాడు లక్ష్మి పెట్టిన శాపం వల్ల ఈయన శిరస్సు తెగింది. ఆవిడకి ఆ కోపం రాకపోతే శాపం పెట్టదు, శాపం పెట్టకపోతే శిరస్సు తెగదు, శిరస్సు తెగకపోతే ఈయన హయగ్రీవుడు అవ్వడు, హయగ్రీవుడు అవ్వకపోతే హయగ్రీవుడు అనే రాక్షసుడు మరణించడు. దానికోసం నేను, విష్ణువు, లక్ష్మి ఇలాంటి గుణములను ఆవాహన చేసుకుని లోకం కోసం ఒక లీల చేసాం, ఒక నాటకం ఆడాం, ఇదంతా మా మాయా నాటకం. ఇప్పుడు మీరు ఓ పని చెయ్యండి, విశ్వకర్మని పిలవండి. విశ్వకర్మ ద్వారా ఇనుముతో తయారు చేసిన ఒక గుర్రపు తల తీసుకురండి. అయోమయ అస్య ముఖం, ఇనుముతో తయారు చేసిన గుర్రపు తల. ఆ తల పట్టుకొచ్చి ఈ విష్ణువు దగ్గర పెట్టండి. నా మహామహిమ వల్ల ఆ ఇనపతల ఆయన మొండానికి తగలగానే టక్కున అతుక్కుపోతుంది, ఆయనకి జీవం వస్తుంది, ఈ ఇనపతలకి చైతన్యం వస్తుంది. ఆ తర్వాత ఆయన కొత్త అందంతో ప్రత్యక్షమవుతాడు. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుణ్ణి సంహరిస్తాడు అనగానే దేవతల అమ్మకి భక్తితో నమస్కరించారు. ఓహో, అసలు కారణం ఇదా అనుకున్నారు. విశ్వకర్మని పిలిచారు. విశ్వకర్మ, ఒక అయోమయమైన గుర్రపు తల సృష్టించు అన్నారు. విశ్వకర్మ దేవతలకి శిల్పి, చాలా గొప్పవాడు ఆయన. ఆ క్షణమే ఇనుముతోటి ఒక గుర్రపు తల తయారు చేశాడు. ఈ లోహపు అస్యముఖం పట్టుకొచ్చారు దేవతలు. మొండెం దగ్గర అలా పెట్టగానే టక్కున అతుక్కుపోయింది అది. ఏ వెల్డింగు చేయవలసిన అవసరం లేకుండా, ఏ ప్రక్రియ లేకుండా అతుక్కుపోయింది అది. అతుక్కోగానే ఈ గుర్రపు తలకి చైతన్యం వచ్చింది. ఇనుము ఎలా ఉండాలి? ఒక రకమైన నలుపులో ఉండాలి. కానీ ఈ గుర్రపు తల నల్లని శ్రీమన్నారాయణుని యొక్క శరీరమునకు తగలగానే ఆయన శరీరం క్షణంలో తెల్లగా మారిపోయిందట. స్వచ్ఛమైన స్ఫటికము వంటి రంగులోకి మారిపోయింది. అప్పటినుంచి దేవతలు ఆయన మీద ఒక కొత్త శ్లోకం రాశారు. జ్ఞానానందమయం దేవం
నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే.
శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడు. ఆయన ఎలా ఉంటాడు? జ్ఞానానంద స్వరూపుడు. జీవులకు ఆనందం చాలా అవసరం, కానీ జీవుల ఆనందానికి పరమాత్మానందానికి తేడా ఉన్నది. భూలోకంలో ఉన్న మానవులకి ఇళ్ళు వస్తేనో, పొలములు వస్తేనో, స్థలములు వస్తేనో, పదవులు వస్తేనో, ధనం వస్తేనో, బంగారం వంటి ఆభరణాలు వస్తేనో ఆనందం కలుగుతాయట. ఇవి వస్తువుల వల్ల వచ్చే ఆనందాలు. ఈ వస్తువుల వల్ల వచ్చే ఆనందం అజ్ఞానానందం. ఎందుకంటే ఇది నిజమైన ఆనందం కాదు, ఎక్కువ కాలం ఉండదు ఆనందం. నిజంగా వస్తువుల వల్లే ఆనందం కలిగితే ప్రతి జీవి ఎంత ఆనందంగా ఉండాలండి. ఇవాళ ఇళ్ళున్నాయి కానీ జీవికి ఆనందం లేదు, ఉద్యోగం ఉంది ఒకడికి ఆనందం లేదు, ఇంటి నిండా డబ్బు ఉన్నది వాడికి ఆనందం ఉండదు, రకరకాల సంపదలు ఉన్నాయి ఆనందం ఉండదు, ఇంటి నిండా తినుబండారాలు ఉన్నాయి కొంతమందికి ఆనందం ఉండదు, మంచి లడ్డు ఎదురుగుండా ఉంది తినవేమయ్యా అంటే ఇహే తినండి దాన్ని చూస్తే ఏడుపు వస్తుంది నా ఒంట్లోనే ఉందండి లడ్డు అన్నాడు వాడు. షుగర్ పేషెంట్ట, వాడికి వగరు తప్ప ఈ షుగర్ ఉన్నది పనికిరాదు. ఇంకేమిటి వాడికి ఆనందం చెప్పండి? బంగారం లాంటి శ్రీమన్నారాయణుని లడ్డు తిరుపతి ప్రసాదం హాయిగా ఎదురుగుండా పెట్టుకుని తినలేకపోతే ఇంక వాడి ఆనంద స్వరూపుడు. వాడి మొహానికి చక్కగా ఆవునేతితో మిసమిసలాడిపోతున్న జీడిపప్పులతో ఉన్న లడ్డూ కనబడగానే అని నాలుగుతో లోపల వేసుకుని కరకర నవిలి తినలేకపోతే వాడికి ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఏంటి? నాకు అలా లడ్డు కనపడిందంటే ఎంత ఆనందమో. చక్కెర పొంగలు కనపడితే తినాలి, మంచి పులిహార కనపడితే తినగలగాలి, ఎంతో కొంత, ఎక్కువ కాదు, తన శరీరమునకు అది పడాలి. ఆరోగ్యం బాగాలేదు, వస్తువులు ఉన్నాయి తిరుబండారాలు తినలేడు కాబట్టి వాడికి తినే ఆనందం లేదు. పోనీ ఎక్కువ తింటేనో, ఎక్కువ తిన్నా అదో ప్రమాదం, జీర్ణశక్తి లేక ప్రమాదం తెచ్చిపెడుతుంది అది, ఇక వాడికి వాంతులు అవుతాయి లేదా మరో ప్రమాదం వస్తుంది. కాబట్టి అతిగా తిన్నా ఈ తిరుబండారం వాడికి ఆనందం ఇవ్వడం లేదు. ఇంటి నిండా బంగారపు కడ్డీలు పెరిగిపోతే ఎప్పుడొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తారోననో లేక దొంగలోననే భయం. అందుకే పగలు రాత్రి లేకుండా ఇంట్లో లోపల గడియలు పెట్టుకుంటున్నాం మనం.